మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము. ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూరదేశానికి వెళ్ళాడు. పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు. అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. అతడు మళ్లీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతన్ని తలపై గాయపరిచి అవమానించి పంపివేశారు. అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతన్ని చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి ఇంకొందరిని చంపారు. వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియకుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుని గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు. కాని ఆ కౌలుదారులు, ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు వారసత్వం మనది అవుతుంది అని తమలో తాము మాట్లాడుకున్నారు. వారు అతన్ని పట్టుకుని చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు. అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలికిస్తాడు. మీరు ఈ లేఖనం చదవలేదా? ఇల్లు కట్టేవారు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది. అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది. ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు. కాని ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు. యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి ఇలా అన్నారు, బోధక, నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్క చెయ్యవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా? మనం పన్నులు కట్టాలా మానాలా అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకురండి అన్నాడు. వారు ఒక నాణాన్ని తీసుకువచ్చారు. దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి శాసనం ఉంది అని ఆయన అడిగాడు. వారాయనతో, సీజరుది అన్నారు. అప్పుడు యేసు వారితో, సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దుకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు, బోధక, ఒకడి సోదరుడు చనిపోతే ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్లి చేసుకుని చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మన కోసం ధర్మశాస్త్రంలో రాశాడు. ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు. రెండవవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవవాడికి కూడా అలాగే జరిగింది. ఆ ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురు పెళ్లి చేసుకున్నారు కదా అని అడిగారు. యేసు వారికి జవాబిస్తూ, మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు. చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకములో ఉన్న దేవదూతుల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే మోషే తాను రాసిన గ్రంథములో పదను గురించిన భాగం రాసినప్పుడు దేవుడతనితో, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అతనితో చెప్పాడు. తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు అన్నాడు. ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగాడు. అప్పుడు యేసు, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు ఆ ప్రభువు ఒక్కడే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధాన ఆజ్ఞ. రెండవది, నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాన్ని అంతగా ప్రేమించాలి. వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని జవాబిచ్చాడు. ఆ ధర్మశాస్త్ర పండితుడు, అయ్యా, మీరు బాగా చెప్పారు, దేవుడొక్కడే అని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీరు చెప్పింది నిజమే. పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం మనలను మనం ప్రేమించుకున్నట్టే మన పొరుగువాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా బలుల కన్నా ముఖ్యం అన్నాడు. అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు? దావీదు తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ప్రభు నా ప్రభుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకు నా కుడి పక్కన కూర్చో అన్నాడు. దావీదు స్వయంగా ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు. ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలు కోరుకుంటారు. వారు విధవరాల ఇళ్లను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. యేసు దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి 2 నాణాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతా వారు తాము దాచుకున్న ధనములో కొంత మాత్రమే వేశారు, కాని ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది అన్నాడు.